సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం భవస్వః హ్రీం శ్రీం సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం కైలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం శ్రీం ఓం గ్రాం శ్రీకృష్ణ శ్యామ కమలమయన దత్తాత్రేయాయ శరణం మమ గ్రాం.
మహాకాళ చక్రవర్తి యొక్క ఆధ్వర్యంలో ఆత్మరాజ్య స్థాపన చేయటానికి నిర్ణయించుకున్నాము. ఇదేమి కొత్త నిర్ణయాలేం కాదు. ప్రతి గురువు, ప్రతి భక్తుడు, ఏ జాతికి చెందినవాడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఈ శ్రీ మహాకాళ చక్రవర్తి యొక్క ఏజెంటే. చేత మనం చేసినటువంటిని డెమోక్రసీ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కడు కూడా వాడు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆధారంగా ఒక పార్టీ పెట్టుకుంటున్నాడు. అంతే కదా, బీజేపీ, కాంగ్రెస్, మళ్ళా కాంగ్రెస్ లో చీలికలు, కొత్త కొత్త పార్టీలు. అంటే ఈ నాడు ఉన్నటువంటి వాతావరణము, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఎలా ఉన్నాయంటే, నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి ఒక సమూహాన్ని ఏర్పరచుకోవచ్చు, ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్న తర్వాత నీ సమూహాన్ని యొక్క ప్రతినిధిని పంపిస్తాం మనం, ఎమ్మెల్యే గాను ఎంపీ గాను, ఆ పార్టీకి సంబంధించినటువంటి. అది ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రయోగం. ఏంటి మనం చేసేటటువంటి ప్రయోగం? మీరందరూ రకరకాలైనటువంటి సిద్ధాంతాన్ని ఎలా నమ్ముతున్నారో మేము కూడా ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం. ఏమిటి మనం సిద్ధాంతాన్ని నమ్మేది? ప్రతి వ్యక్తి కూడా వేద పురుషుడే, వేదమే శరీరము కలిగినటువంటి వాడు. ప్రతి వ్యక్తి, ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే ప్రతి జీవి కూడా వేదము నుంచి ఆవిర్భవించినదే. ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ సృష్టి మొత్తము కూడా వేదము నుంచి ఆవిర్భవించినదే అన్నది మన మొట్టమొదటి కంటెన్షన్ అంటే మీకు తెలుసు మన ఉద్దేశ్యం. కానీ ఉద్దేశ్యము స్వత ప్రమాణము అని చెప్తుంది వేదము. ఇదే కరెక్ట్, మిగతాదంతా కూడా తప్పే. ఏమిటి వేదము చెప్పేది, భక్తులు చెప్పేది, మహానుభావులు చెప్పేది? నువ్వు కనుక ఒక విశేషమైనటువంటి జీవిత విధానం తెలుసుకుంటే నీ జీవితంలో దుఃఖాలు ఉండవు. హేయం దుఃఖం అనాగతం, రాబోయేటువంటి దుఃఖాలు నువ్వు మర్చిపో, అవి రావు నీకు. ఈ క్షణము నుంచి కనుక నువ్వు ఆ మార్గంలో ఉంటే, ఆ తీవ్రమైనటువంటి సంవేగం ఉంటే, ఆ సన్నహ నేను భగవత్ స్వరూపుడిని, నాలోనే ఆ గురువు యొక్క ఉనికి ఉన్నది. రుచో అక్షరే పరమే వ్యోమం యస్మిన్ దేవాధివిశ్వే నిషేధు ఎస్ తన్న వేద కిం రుచా కరిష్యసి. విదుస్తైమే సమాసతే. అది మన నమ్మకం, మన పార్టీ సిద్ధాంతం. మన వ్యక్తుల యొక్క ఈ జీవిత విధానాన్ని నమ్మినటువంటి, భారతీయ వేద విధానాన్ని నమ్మినటువంటి వ్యక్తుల యొక్క జీవితం యొక్క ఆదర్శం ఏమిటి అంటే, సమస్తమైనటువంటి శక్తులు మానవ శరీరంలో ఉన్నాయి, నీకు తెలిసినా తెలియకపోయినా ఉన్నాయి. విత్తనాల్లో ప్రతి విత్తనము కూడా చెట్టు కాగలదు, కానీ విత్తనానికి ఏమనిపిస్తుంది, నేను అంత పెద్ద చెట్టుని ఎలా అవుతాను, నేను ఇంత అల్పుని కదా, ఇంత చిన్నవాణ్ణి కదా. నాటుకో, నాటుకు అనేటటువంటి పదములో చాలా అంతరార్థం ఉన్నాయి. నాటు కోసుకు అనేటటువంటి పదంలో మొట్టమొదట అంతరార్థం ఏంటి అంటే, విత్తనాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ నాటం. ఓ రాయి మీద ఎక్కడ ఎలా నాటం, మొత్తం రాయిని సగానికి కోసేసి ఏదో విధంగా దాని మధ్యన పెట్టేసి మళ్ళా పైన రాయి పెట్టేస్తే ఏదైనా గ్రో అవుతుందా? కృషి కావాలి, అగ్రికల్చర్ కావాలి. అంచేత మనము సర్వశక్తిమంతులని, సార్వజ్ఞమైనటువంటి బీజము మన దగ్గర ఉన్నది, అందులో అనుమానం ఏం లేదు. కానీ దాన్ని మీరు బహిర్గతం చేసుకోవాలి అంటే, బయటకు తీసుకోవాలి అంటే మీరేం చేయాలి, కృషి చేయాలి. ఏమి కృషి చేయాలి? తత్ర స్థితే యత్న అభ్యాస, ఆ స్థితిలో ఉండటానికి మీరు ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తూ ఉంటే సైక్లింగ్ అదే వస్తుంది, ప్రయత్నిస్తూ ఉంటే స్విమ్మింగ్ అదే వస్తుంది. ప్రయత్నించటం ఉంటూ మొదలెడితే ఏ విద్యనే వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ విద్య కూడా ప్రయత్నిస్తే తప్పనిసరిగా వస్తుంది. ఆ ప్రయత్నం యొక్క లక్షణం ఏమిటి? కళ్ళు మూసుకుని అక్కడ ఉండే యోగ యోగస్థ స్థితి, అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ చేతనత్వం యొక్క సారథ్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఏదైనా బ్రహ్మ భవతి సారథి, అది మన యొక్క పార్టీ. పార్టీ అంటే స్పిరిచువల్ పార్టీ కానీ పొలిటికల్ పార్టీ అని నేను చెప్పటమే, మన యొక్క సమూహం నమ్మినటువంటి సిద్ధాంతాలు ఇది. కానీ నమ్మినటువంటి సిద్ధాంతాలకి వెనకాతల యుగ యుగాలైనటువంటి అనుభవాలున్నాయి. యుగ యుగముల నుంచి అనేక మంది మహాత్ముల యొక్క, ఈ కలియుగం యొక్క కాదు, సత్యయుగం యొక్క, సత్యయుగమే కాదు ఈ నాలుగుగాలైనా, ఇలాంటి యుగాలు ఎన్ని లేయో, ఈ యుగాలన్నిటి యొక్క ఏకైకమైనటువంటి సాధన విధానాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. నువ్వేం చేయకనే, సర్వసిద్ధులు సర్వరుద్ధులు సర్వసిద్ధులు సర్వసంపత్తులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇష్టం ఏదైనా కోరుకోండి, కామధేను కల్పవృక్షం ఇదంతా కూడా ఎక్కడుంది? ఓం అనే అక్షరంలో లేదు. ఓం ఎక్కడ లయం అవుతుందో అక్కడుంది. ఓంకారాన్ని జపం చేస్తూ కూర్చోకండి, అది ఎక్కడ లయం అవుతుందో దాన్ని పట్టుకుంటే అన్ని రోగాలు పోతాయి, అన్ని బాధలు పోతాయి. ఏమి ఓ గురువు దగ్గరికి వెళ్ళి ఎక్కడ చెప్పి ఆయన తగ్గిపోతుంది అంటే, ఎందుకు తగ్గిపోతుంది అంటే వాడు ఆ స్థితిలో ఉండి చెప్తాడు కనుక. వాడు ఆ స్థితిలో లేకుండా చెప్పిన మాటలు జరగవు, కానీ అది నిరంతరము వాడు అక్కడే ఉంటాడు కనుక. గురువు అనేటువంటి వాడు నిరంతరము కూడా అదే స్థితిలో ఉంటాడు కనుక వాడు ఏది అంటే అది జరుగుతుంది. మరి వాడు అన్ని అనుకోవచ్చు కదా, అనుమానం అక్కడ వస్తుంది. మరి అనుకోడు, చాతొచ్చినవాడు. వైజాగ్ లో నేను మూర్తి ఇంటికి వెళ్ళినప్పుడు సమ్మర్లో నేను ఉచితమైన దృశ్యం చూసేవాడిని. ఇన్ని రకాల కార్లు ఉండేవో సముద్ర పొద్దున, ఇన్ని రకాల కార్లు, రకరకాలైనటువంటి కార్లు. అసలు నాకు కొన్ని కార్లను చూసి ముచ్చటేసి దాని దగ్గరికి వెళ్ళి ముట్టుకుని చూసేవాడిని. అంత అందమైనటువంటి కార్లు, కార్లు వేసుకుని వచ్చేవాళ్ళు, చేంజ్ చేసేవాళ్ళు, కార్ లాక్ చేసి ఇసుకలా నడిచేవాళ్ళు. వాకింగ్ నడుస్తున్నదేంటి, కారు ఉంది అని అడుగుతున్నాం మనం. ముంచేట ఆ స్థితిలో ఉన్నంత వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. వాడు ఎలా ఉండాలి, అలా ఉండాలి, కారు ఉంది కదా, వాడు కారు నుంచి దిగాడే అని మనకు అనిపిస్తుంది. కానీ కారు ఉన్నవాడికి అసలు కారు బోర్ కొడుతుందేమో తెలియదు మనకి. సర్వజ్ఞుడైనటువంటి వాడికి, సర్వవ్యాపకుడైనటువంటి వాడికి, సర్వసమర్థుడైనటువంటి వాడికి ఒకసారి మర్చిపోవాలనిపిస్తుంది అన్న దానికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే మనమే. అంతేగా మనం పెద్ద ప్రూఫ్, మర్చిపోయాం మనం సర్వసమర్థులు, అది సర్వవ్యాపకులు, అది మర్చిపోయాం. గుర్తు చేసుకోవాలనుకుంటే గుర్తు రావటం లేదు. ఇప్పుడు ఆ కారు దిగి నడిచిన వాళ్ళలాగే అంతేత ఆ భావన అర్థం చేసుకోవడం, సింపుల్ టెక్నిక్. అంతకంటే అసలు ఏమీ అక్కర్లేదు. మీ జీవితాలలో విలక్షణమైనటువంటి క్రాంతి జరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉన్నటువంటి అనేక రోగాలు నయమైపోతాయి. 6,000 పేజీల రీసెర్చ్ బుక్స్ చూపిస్తున్నాడు కదా టీవీలో, 6,000 పేజీల రీసెర్చ్. మామూలు వ్యక్తులు చేసింది కాదు అదంతా కూడా. ఫిజిక్స్ లోను, కెమిస్ట్రీ లోను, బయో కెమిస్ట్రీ లోను అక్కడ నోబెల్ ప్రైజ్ పుచ్చుకున్నటువంటి వ్యక్తులు. అదంతా కాకుండా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, కోట్ల కోట్లతో రోజు చేతులు మార్చేటటువంటి వాళ్లు, వాళ్ల యొక్క అనుభవాలు అవి. మొట్టమొదట మీకు నగరం మధ్యలో 140 హెక్టార్ల భూమిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భవనాన్ని కూలదోసి 2,222 అడుగుల ఎత్తు ఉన్నటువంటి వైదిక విశ్వ ప్రశాసన, ద గ్లోబల్ నేచురల్ లా యొక్క అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టాలని ఎలా అనిపించింది అని ఒక వ్యక్తిని అడిగాడు. వాడి పేరు నాకు గుర్తు రావటం లేదు. సన్నగా ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు, మేయర్ టౌన్ ఏదో కంపెనీ ప్రొపరేటర్ కూడా. ఆ కంపెనీ ప్రొపరేటర్ ఏం చేస్తాడంటే పొద్దున్న ఒక $5,000 బిలియన్, మధ్యాహ్నం $70,000 మిలియన్, మిలియన్ ఇంటూ మిలియన్ ఇస్ బిలియన్ డాలర్స్ వ్యాపారం చేస్తాట ఆయన. అసలు నాకు ఆ లెక్క పెట్టాలి, నాకు చేత కాలేదు, మీకు చేత చేయలేదు, నాకు అర్థం కాలేదు. బిలియన్ అంటే ఎంతో, మిలియన్ పక్కన ఇంకో 6 సున్నాలు చుట్టాలట, చుట్టూ 1 మిలియన్ అవుతుంది. అలాంటివి $78 బిలియన్ తో వ్యాపారం చేస్తాట అతను. సరే ఇదంతా నువ్వు చేస్తున్నావు కదా, ఈ పిచ్చి ఊహ నీకు ఎలా వచ్చిందయా అని అడిగాడు వాడు. వాడు వాడి బిల్డింగ్స్ ఏట అవి, అందులో చాలా వాడు కట్టినవి. బ్రెజిల్లో సెంటర్లో శాన్ పావ్లోవా ఇంత ఊరి పేర్లు కూడా నాకు గుర్తుంది, క్యాపిటల్ సిటీస్. దాన్ని కూలగొట్టిస్తున్నాడు, ఊరికి ఊరు వాడు పికింగ్ చేస్తున్నాడు మేయర్. కారణం ఏంటిట అంటే వాడు కూర్చున్నట్ట వీడు వచ్చి చెప్పాట, ఈ ట్రాన్స్జెండర్ మెడిటేషన్ వాళ్ళు ఈ స్థాపత్య వేద 27 తారీఖు నుంచి స్టార్ట్ మాస్టారు మరి కట్టేశారా స్థాపత్య వేద. స్థాపత్య వేద యొక్క విధి చెప్తాం. నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు కదా, ఇది చూడు, ఇక్కడ ఈ సోఫా కరెక్ట్ గా లేదు. ఇది చెప్పాడు నాకు, ఇక్కడ ఈశాన్యంలో ఏదో ఎక్కువ బరువుగా ఉందని మాత్రం నాకు అర్థమైంది. అది ఈశాన్య నుంచి తీసుకొచ్చి నైరుతికి పెట్టేట, తలుపు గడ్డం అవుతుంది కదా అన్నట్టు ఈయన. నీకు బిజినెస్ బాగుండాలా, తలుపు గడ్డంగా ఉండటం బాగుండాలా అన్నట్ట, బిజినెస్ బాగుండాలి అన్నట్ట. సరే చేశాడు. ఇందుకు ఇదంతా చెప్పిస్తున్నాంటే అంత బిలియన్ డాలర్స్ తో చేస్తున్న వాడికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉండకపోతే వాడు సోఫాను అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టుకునేవాడు కాదు కదా. మీరు అదే ఆ పాయింట్ అర్థం చేసుకోండి. పెట్టాడు సోఫాను తీసుకొచ్చి పెడితే 20 సంవత్సరాల బట్టి అతను ఒక దానికోసం ప్రయత్నం చేస్తున్నట్ట. అంత గొప్పవాడు కూడా. అప్పటికే నేను ఈ టీవీని 5-6 రోజుల కింద చూశాను ఈ ప్రోగ్రామ్. అప్పటికే అతనికి 65 ఉంటే వయసు అలా అనిపించింది నాకు. 20 ఏళ్ళు పెట్టండి అతను 40 ఏట. ఆ ప్రాబ్లం సాల్వ్ కావటం లేట్టది. అదే అతను ఆఫీస్ గది, అతనికి అక్కడే అన్ని చేసుకుంటూ ఉన్నట్టు ఇది మార్చాడు. ఇలా మార్చాడు, టెలిఫోన్ వచ్చింది వచ్చిందని. మరి మాకేం వస్తుంది, మీరు ఏం చేస్తున్నారని మీకేమైనా రావటానికి. మీరు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తాను, వాస్తు కూడా మన శరీరం మీద ఆధారపడినటువంటి వేద విద్యే. రిపీటెడ్ గా గుర్తుంచుకోండి, వేదములో చెప్పబడినటువంటి ఏ విషయమైనా కూడా మానవ శరీర నిర్మాణాన్ని ఆధారం చేసుకునే చెప్తుంది. మానవ శరీరము ప్రకృతిలోని ఒక అవిచ్ఛిన్నమైనటువంటి భాగము. ప్రకృతి నుంచి నువ్వు మానవ శరీరాన్ని వేరు చేయలేవు. ఇక్కడ ఒక చిటికెన వేలు ఇలా కదిలింది అంటే ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి విశ్వంలో ఏదో కదలిక వచ్చింది. ఆ కదలికను గుర్తించుకోలేకపోవచ్చు. ఎలాగా, 100 దెబ్బకి రాయి పగిలింది. మొదటి దెబ్బకి రాయి పగలలేదు, 2వ దెబ్బకి రాయి పగలలేదు, 3వ దెబ్బకి రాయి పగలలేదు, నువ్వు పక్కన పడేసి వెళ్ళిపోయావు. ఇంకోడు ఎవడో వచ్చాడు, 4వ దెబ్బ వేశాడు, 80వ దెబ్బ వరకు వేశాడు, వాడు రాయి పగలలేదు, వాడు ఎదురేసి వెళ్ళిపోయాడు. ఇంకోడు వచ్చాడు, 81వ దెబ్బ కొట్టాడు. 99 దెబ్బలు తగిలింది, ఊహి కాలే. 100 దెబ్బ పడింది, పగిలింది. ఇంతకీ మొదటి దెబ్బకి పగిలిందని వాడు అనుకుంటాడు, కానీ యాక్చువల్ గా జరిగింది ఏంటి, 100 దెబ్బలు పడ్డాయి అక్కడ. ఇది అర్థం చేసుకోండి, ఎక్కడైనా ఏదైనా పని మీ జీవితంలో తక్షణమే అయిపోయింది అంటే అంతకుముందు దాని మీద 99 దెబ్బలు మీరు ఇదొకటి జన్మలో కొట్టించారు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అది మీదే, ఎవరిది వాళ్ళదే, మనం ఇంకోటి మీరు కొట్టుకుంటారని అనుకోకుండా జరగదు అది. అంచేత ఒకళ్ళు చాలా సుఖంగా ఉన్నారు, ఒకళ్ళు చాలా సుఖంగా లేరు అన్నదానికి అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ పని, ఈ జీవితంలో మీరు తీసుకున్నటువంటి ఆ పని మీద ఇంకా మీరు 100 దెబ్బ వరకు రాలేదన్నమాట. అంచేత ఆ పని అవలే. వాస్తు ఏం చేస్తుంది అంటే 100 దెబ్బ అవసరం లేకుండా తడిపామనుకో ఏదైనా ఒక దాన్ని, కాస్త ఈజీగానే చేయగలం. అంటే ఏంటి, ప్రకృతి యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితులన్నది కలగజేస్తుంది. వాస్తు చేసేది అంతే, కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, డబ్బుంది, ఏసీ రూమ్స్ ఉన్నాయి, కావలసిన కాలేజీలో చదువుకోగలడు, కావలసిన పుస్తకాలు పెట్టుకోగలడు, కావలసిన ట్యూషన్ చెప్పించుకోగలడు, కానీ చదవాలని లేదు. ఇదంతా ఎందుకు పనికి వస్తాయి అంటే వాస్తు యొక్క ఈ యాంగిల్ అర్థం చేసుకుని ఆయన దగ్గరికి అది వెళ్లగానే అది ఫోన్ కాల్ వచ్చింది, సరిపోయింది, కాకతాళీయమేమో అనుకున్నట్ట మళ్లీ తీసుకెళ్లి పెట్టాడు అది అక్కడ. ఇన్నాళ్ళు నేను కష్టపడి చేస్తే 20 ఏళ్ల బట్టి ఆ పని నేను చేస్తున్నాను, నేను ఇవాళ వీళ్ళు వచ్చాము దాన్ని ఇలా సోఫాను ఇలా మార్చమన్నాడు, నేను మార్చాను, మళ్ళా ఫోన్ వచ్చింది క్యాన్సిల్. మీకు ఏదో అదేదో నాకు చెప్పాడు, నాకు గుర్తు రావటం లేదు ఇప్పుడు. అదేదో వాళ్ళందరికీ కాంట్రాక్ట్స్ అవేగా వాళ్ళు చేసేవి క్యాన్సిల్డ్ అన్నారు, అది గవర్నమెంట్ ఏదో సమ్మళ పెట్టాడు. మళ్ళా పెట్టిన ఒక గంటకి మరి ముట్టుకోలేదు నేను సోఫాని, ఏమవుతుందో అది అర్థమయ్యాక. వాళ్ళ వాళ్ళ అనేక ఆఫీసెస్ ఉన్నాయండి ప్రపంచంలో, అన్ని ఆఫీసెస్ లోనూ కూడా ఈ వైదికమైనటువంటి స్థాపత్య వేదం మీద ఆధారపడినటువంటి నియమాలు నేను పాటించాను. 80% ఎఫిషియన్సీ పెరిగింది అని చెప్పాడు. వాళ్ళకి మాత్రం నేనేం చెప్పలేదు, రీమోడలింగ్ చేస్తున్నానని మాత్రమే చెప్పాను నేను. అంచేత ఎక్కడో ఒక సైకలాజికల్ ఇది ఉంటుంది కదా, దీనివల్ల నాకు లాభం వస్తుంది అనుకుంటే లాభాలు వస్తాయి, అలా ఏమైనా జరుగుతోందేమో అని చెప్పి తన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దాంట్లో కూడా పెడితే కొన్ని దాంట్లో 60, కొన్ని దాంట్లో 90, యావరేజ్ మీద అబౌవ్ 80% ప్రాఫిట్స్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ అయింది. అది అర్థమైనప్పుడు నా నగరానికి ఆ లాభం ఎందుకు రాకూడదు, నా నగరవాసులకు ఆ లాభం ఎందుకు రాకూడదు అని అతను అనుకుంటే, భారతీయులమైనటువంటి మనం ఏమనుకోవాలి, మన వారసత్వం ఇది, వైదికమైనటువంటి సాంప్రదాయము, ఈ వేదాలు, ఈ అద్భుతమైనటువంటి జ్ఞానము, ఇది మన సాంప్రదాయం. అవి ముందు మన జీవితాలలో ఉన్నటువంటి రోగాలని, ఉన్నటువంటి కష్టాలని తగ్గించుకుని, తగ్గించుకోవడానికి చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా 2 పనులు, సూర్యోదయము, సూర్యాస్తమయం ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా అందరూ కలిసి ధ్యానం చేయాలి, ఇక్కడికి వచ్చి ధ్యానం చేయాలి. ఇంకా తా చెప్పగా వాతావరణం ఇందాక కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం నీకు ఖచ్చితంగా ఇళ్లలో రాదు, ఇంకెక్కడా కూడా రాదు. ఇంచేత ఈ విధమైనటువంటి ఆలోచన అసలు మీకు ఎక్కడా రాదు, ఇలాగే చేద్దామని మనం. అంచేత ఇక్కడ చాలా సులభంగా మీరు ఆ మానసిక స్థితిని పొందుతారు కనుక. నా అక్కడి నుంచి ఎలా వస్తాను సార్, నేను చెప్పాను కదా, కేవలం ఒకసారి సంతకం పెట్టడానికి తెనాల నుంచి అక్కడి నుంచి వచ్చి కాలేజీలో సంతకం పెట్టి గడుపుతారు. ఎండాకాలంలో సంతకం పెట్టాను, ఎంత టైం పడుతుంది, సమయం పడతారు, ఇమీడియట్గా అడుగుతారు. మరి ట్రైన్ మీద వస్తారు, దాని మీద వస్తారు, దీని మీద వస్తారు, ఉద్యోగంలో అంతకంటే ఇది ఇంత అద్భుతమైనది అని తెలిసి చెప్పి రకరకాలైనటువంటి అనుభూతులున్నాయి, మనకున్నాయి, మనకి తెలిసిన వాళ్ళల్లో ఉన్నాయి, మరి మనం చేయకపోతే ఏం చెప్తాం మేము. అంచేత పొద్దున్న సాయంత్రం మన తెలియటం లేదు, ఇంకేంటి నా గ్రిప్ తప్పింది కొంచెం, అసలు ఏం జరుగుతుందో నా తెలియదు, ఇప్పుడు పడుకునే వచ్చాను నేను మాట్లాడే ఓపీ లేక. అది మీరు చేసుకోండి, ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ చేయండి అది ఆ రూల్ని. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి, మంచి జరుగుతుందని చెప్పి సినిమా హాల్లో కలుసుకోగలుగుతాం కదా, ఓ మంచిదాన్ని కలుసుకోలేము. అందులో ఎంతవరకు చెప్తున్నాను నేను, ఇది ఎంత మీరు చేయాల్సిన ముందు ఎలక్షన్ వరకు చేయండి, తర్వాత చూద్దాం ఎంతవరకు చేస్తాం. ఒక్క రోజు కూడా నాగా లేకుండా పొద్దున్న సాయంత్రం 20 మినిట్స్ పాటు తప్పనిసరిగా కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యాలు, కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, కుటుంబంలో ఉన్నటువంటి అకాడమిక్ ప్రాబ్లమ్స్ అన్ని నయం అవుతాయి దీనివల్ల, అది గ్యారంటీ వాళ్ళు ఇచ్చేది. చేసి చూస్తే కదా మనకు తెలిసి, ఒకరోజు చేశానంటే ఎట్టా? మీరు ఎన్ని రోజులు చేశారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, మీరు దాన్ని పట్టుకోగలిగారా? కావాల్సింది ఏంటంటే నేను స్విచ్ వేశాను, ఏది త్రీ ఫేజ్ రాలే, నేను ఎన్ని కరెంట్లు నొక్కితే ఏం లాభం అక్కడ? ఆ కనెక్షన్ వచ్చాక మీరు స్విచ్ నొక్కితే పనిచేస్తుంది. అలాగా పొద్దున్న సాయంత్రం మొట్టమొదటి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి అంటే అక్కడ ఉండిపోగలగాలి. మీరు ఉండిపోయి రెండో పని ఏం చేయాలి? అక్కడ నుంచి వచ్చినటువంటి ఆజ్ఞానుసారమే మీరు పనులు చేయాలి. యతీనా బ్రహ్మ భవతి సారథి, మన జీవితాలలో అక్కడ నుంచి వచ్చేటటువంటి సందేశాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తాం. ఈ సందేశాలకు ప్రాముఖ్యత ఇచ్చేటప్పుడు మీ సొంత ఆలోచనలు, మీ సొంత నిర్ణయాలు, మీ సొంత ఎక్స్ప్లెనేషన్స్ మూలపడేయాలి. చాలాసార్లు నేను చెప్తూ ఉంటా మీకు, అనేక మంది భక్తులు భగవంతుడికి విరుద్ధంగా నిలుస్తారు. భీష్ముడు పెద్ద ఎగ్జాంపుల్. భీష్ముడు ఎప్పుడైతే చీల్చి చెండాటం మొదలెట్టాడో స్వయంగా శ్రీకృష్ణుడే అశ్వధారణ చేశాడు. కళ్ళమన్నీళ్లు గార్చేశాడు భీష్ముడు. నా కోసమే నువ్వు చేశావు, నువ్వు సర్వజ్ఞుడివి, నేను ఇవాళ పొద్దున్న నేను దుర్యోధనుడు వాళ్ళ ముందు ప్రతిజ్ఞ చేశాను, ఇవాళ శ్రీకృష్ణుడి చేత నేను శస్త్రం పట్టిస్తాను అని. శ్రీకృష్ణుడు శస్త్రం పట్టుకున్నాడు, నిజా ఎందుకు పట్టుకున్నాడు? అది మాత్రం ఆ భక్తుడికి అర్థం కాలే. అదే పిచ్చి పని మనం చేస్తాం. దాని గురించి ఉదాహరణ చెప్పేది, భీష్ముడు లాంటి మేధావికే మహాభారత యుద్దంలో పడిపోయిన తర్వాత, యుద్దం మునిసిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి పాలిటిక్స్ మీద జ్ఞానబోధన చేస్తాడు. అలాంటి వ్యక్తి తప్పు చేశాడు. యతీనాం బ్రహ్మ భవతి సారథి, బ్రహ్మ ముందు అక్కడి నుంచి ఆజ్ఞని పట్టుకోవటమే కష్టం, అలవాటు చేసుకుంటే వస్తుంది. కష్టం అయితే ఇంతమంది భక్తులు ఎలా జీవించారు? ఇన్ని కోట్ల అన్ని కోట్ల భక్తులు. కష్టం ఏం కాదు, అదొక ట్రిక్ అంతే. మీరు పొద్దున్న సాయంత్రం చేసుకుంటూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఆ ట్రిక్. అది చెప్తే వచ్చేది కాదు కదా. సైక్లింగ్ రావాలి అంటే మీరు ఎక్కాలి, పెడల్ తొక్కాలి. రెండు మూడు సార్లు తప్పు చేస్తారు, మూడు సార్లు తప్పు చేస్తారు, పది సార్లు తప్పు చేస్తారు, వంద సార్లు తప్పు చేస్తారు. అందుకంటే తప్పు ఎలా జరుగుతుంది? మీకు మొదటిసారి పట్టుకోలేకపోవచ్చు. ఆ బ్రహ్మ అంతరంగంలో ఉన్నటువంటి గురువు నుంచి వచ్చేటటువంటి సందేశాలను మనం పట్టుకోలేకపోవచ్చు మొదట్లో. కానీ ఏ తప్పులు చేయకూడదో మహాభారతం రామాయణం చెప్తూ ఉంటుంది. ఏం తప్పులు చేశాడు భీష్ముడు? మొదటి నుంచి చివరి వరకు ఒకే తప్పు చేశాడు. నేను ఒక ప్రతిజ్ఞను చేశాను, నేను ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలి కాక ఇంకా ఎవడు ఏమన్నా విన్ను. ఏ తల్లికి వల్ల కారణమయ్యే తను ఆ భీష్మ ప్రతిజ్ఞ చేశాడో ఆవిడే వేడుకుంటుంది కదా, నాయనను వదిలేయది, కుటుంబం నాశనం అవుతుంది, సర్వనాశనం అవుతుంది అని అక్కడే వదిలేసి ఉంటే ఏమయ్యేదో. ఎలాగా మన మూర్ఖత్వాల వల్ల, మన తప్పుడు ఆలోచనల వల్ల. అందుకే నిరంతరము నేను మీకు చెప్పేది ఏంటి, రెండే విషయాలు గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు కూడా అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆలోచనల కోసం ప్రయత్నిస్తూ ఉండండి. తర్వాత ఏం చేస్తారు, ఆ యుగ ధర్మాన్ని చెప్పేటటువంటి మహాత్ములు ఆవిర్భవిస్తూ ఉంటారు. యూకే గారు, సీవీడి గారు, అనేక మహేశ్వరి, శ్రీరామ్ శర్మ ఆచార్య, వాళ్ళు ఏది మంచిదంటున్నారో అది ఖచ్చితంగా యతీనాం బ్రహ్మ భవతి సారథి, దాన్ని చేసుకోండి. ఎందుకు దాన్ని చేసుకోమంటున్నాను? ఫిజిక్స్ గురించి చదివి బాగా అధ్యయనం చేసి ఎలక్ట్రానిక్స్ చదువుకుని కరెంట్ యొక్క నియమాలు తెలిసి అవంతా తెలుసుకుని లైట్లు అవి తెలుసుకున్నాడు సైంటిస్ట్. మీరేం చేస్తే మీ ఇంట్లో ఫ్యాన్లు కరెంట్లు అవన్నీ వస్తాయి, ఇవంతా చదవాలా మీరు? వాళ్ళు చెప్పినటువంటి నియమానుసారం మీ జీవితాన్ని మార్చుకుంటే చాలు. మీ జీవితాల్లో కూడా ఆ వెలుతురు, ఆ గాలి వచ్చిస్తుంది. థీరీ తెలియకపోవచ్చు మీకు, దాని వెనకాతల ఏ ఉందో మీకు తెలియకపోవచ్చు. అందువల్ల మనము యతీనాం బ్రహ్మ భవతి సారథి అనేటువంటి స్థితికి ఎదగనంత వరకు ఎదిగామో లేదో ఎలా తెలుస్తుంది? మీకు సర్వజ్ఞత్వం వస్తే ఎదిగినట్టే, సర్వవ్యాపకత్వం వస్తే ఎదిగినట్టే, సర్వసమర్థత వస్తే అది ఎదిగినట్టే. ఈ మూడు రాలేదు అంటే ఇంకా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం పొద్దున్న సాయంత్రం ఆ ధ్యానం చేస్తూ ఉంటాం. మరి ఏం చేస్తాం ఈ లోపల? యతీనాం బ్రహ్మ భవతి సారథికి వెళ్లినటువంటి వ్యక్తులు ఏది చెయ్యమని మమ్మల్ని కోరుకుంటున్నారో ఏది చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నారో శిష్యుల్ని ఆజ్ఞాపిస్తారు, మిగతా వాళ్ళని అర్థిస్తారు. ఇది కరెక్ట్. ఈ కాలంలో ఈ దేశకాల పరిస్థితుల్లో మీరు ఈ కార్యక్రమాన్ని అనుసరించండి. ఇందులో మనకి డౌట్ ఏముంది, వాళ్ళ యొక్క పుస్తకాలు కానీ వాళ్ళ యొక్క టేప్స్. ఇప్పుడైతే చాలా రకాలుగా ఉన్నాయి. ఇదివరకు అయితే శృతి వల్ల వచ్చేది, మాట మారిపోయేది. ఇప్పుడు అసలు ఆ ప్రమాదమే లేదు కదా. మీరు డైరెక్ట్ గానే వాళ్ళు ఏం చెప్తున్నారో వినవచ్చు, లేకపోతే చదువుకోవచ్చు. దాన్ని చదువుకుని ప్రణాళికాబద్దమైనటువంటి జీవితం చేసుకుంటూ ఉంటూ ఏం చేయాలి మీరు, ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఊంలోకి వెళ్ళిపోతాం. ఓం అనే అక్షరంలోకి కాదు, ఓం అనేటువంటిది ఏ స్థితిలో లయం అవుతోందో అది రిపీటెడ్ గా అర్థం చేసుకోండి. మ్యాజికల్ మీద మ్యాజికల్ జరిగినటువంటి సంఘటనలు కోకొల్లలు. మీ జీవితాలలో కూడా ఆ మ్యాజిక్ జరుగుతుంది, కానీ టచ్ వస్తే, ఆ టచ్ రావడానికి మీరు మాత్రం అవస్థపడాలో రెండు నెలలో మూడు నెలలో ఖచ్చితంగా అన్ని సర్దుకుంటాయి. అప్పుడేమవుతాయి, మీరు ఆ స్థితిలో ఉండి యోగస్థ కురు కర్మాణి. ఈ పార్టీ ఈ లక్ష్యాన్ని ప్రపంచానికి అందజేయ చేయటానికి మనము ఈ ఎలక్షన్ టైంలో మనం బిగించాం. మనం మరి బిగించే ఇది చెప్పాలి కదా అందరికీ. రేపు 25వ తారీఖున మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలి. రెడీ కండి మీరు. నేనేమి మాట్లాడినా రోజు ఎంతమంది వచ్చినా నేను మాట్లాడేది ఏముండదు. నేనేంటి ఒకే భాష మాట్లాడతా, మిగతా భాష నేను మాట్లాడినా రోజు మీరు మాట్లాడాలి. మీరు నేర్చుకుండేది ఇంటికి చెప్పలేదు మీరు. అందులో ఈ టైం అప్పుడు ఆ గురువు యొక్క సంకల్పం ఎలా ఉడికిపోతుందో మీకు తెలియదు. ఆ గురువులు మాట్లాడుతున్నప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్లే ఊగిపోతూ ఉంటే మహేష్ యోగి వాళ్ళు స్పీచ్ ఇస్తున్నప్పుడు మీరు చూడండి ఎలా ఊగిపోతున్నాడు. మరి ఎందుకు ఊగుతున్నాడు, అతను కనిపిస్తుంది ఎదురుకుండా. గురువు గారు ఏం ప్రామిస్ చేశారు, 5 నెత్తి మీద నేను పడతానన్నాడు ఆయన. పొలిటీషియన్స్ మీద పడతాను, యోగుల మీద పడతాను, సైంటిస్టుల మీద పడతాను, బిజినెస్ పీపుల్ మీద పడతాను. పడుతున్నాడు ఆయన. ఆ శ్రీరామ్ శర్మ ఆచార్య వేవ్ మీకు కనిపించటంలే, మీరు గుర్తు చేసుకోవటంలే. ఆయన చెప్పింది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంటే 5 శరీరాలుగా నేను విడిపోయి మీరు అందరినీ చావగొట్టి చెవును మూస్తానన్నాడు, మూస్తున్నాడు. కానీ ఆయన మూస్తాడు అని తెలుసున్న వాళ్ళు మాత్రం కళ్ళు తెరవటం లేదు, చెవులు తెరవటం లేదు. పాపం ఆ గురువు యొక్క అద్భుతమైనటువంటి పరిస్థితులు అంచేత అది అర్థం చేసుకోండి. అది ఈ 10-15 రోజుల గురించి నేను మాట్లాడుతున్నా. మిగతా సంగతి మనకెందుకు, మీకు అయిపోవటమే కాదు ఖచ్చితంగా చెప్పవలసినటువంటి విషయము చెప్పవలసిన రీతిలో వెళ్ళిపోతుంది. ఇంచేదంటే ఇవి ఋషుల ద్వారా తయారు చేసినటువంటి మంత్రాలు కనుక అంతకంటే బాగా మనం మాట్లాడలేము. ఇంచేత దీన్ని రిపీటెడ్ గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒక ఆ బోర్డు అలా కనిపించేసరి కల్లా మీకు అనేక భావ పరంపరలు గుర్తుకు రావాలి. తత్ర స్థితి యత్నో అభ్యాస. ఎప్పుడు అభ్యాసం చేయాలి, ఇప్పుడే చేద్దాం ఈ క్షణంలోనే. ఆ యోగ స్థితిలో ఉంటూ మాట్లాడదాం, ఆ యోగ స్థితిలో ఉంటూ విందాం. ఆ సమర్థ సద్గురు స్పర్శ, ఆ స్పర్శ ఎప్పుడైతే లభిస్తుందో ఆత్మరాజ్య స్థాపన దానంతగా అదే వస్తుంది. ఆత్మరాజ్య స్థాపన ఎలా వస్తుంది, బేసిస్ ఏంటి, ఆధారం ఏంటి, ఎప్పుడైతే మీరు స్వరాజ్యంలో ఉంటారో పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మీకు లభిస్తుంది. పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మీకు తెలియనటువంటి పరిస్థితి అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మీకు లభిస్తుందో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వల్ల పరిపూర్ణమైనటువంటి క్రియాశక్తి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్నే వేదిక్ ఎడ్యుకేషన్ అంటాం. ఇంకొక వేదిక్ ఎడ్యుకేషన్ అంటే వేదాలు చదవటం కాదు, వేద మంత్రాలను రిపీట్ చేసుకోవటం కాదు, వేద మంత్రాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఈ శరీరంలో ఈ శరీరమే ఋగ్వేదం అంటాడు ఆయన. ఈ ఋగ్వేదంలో ధనుర్వేదం ఒకటింది. ధనుర్వేదం ఏంటి, యజుర్వేదం యొక్క ఉపాంగము. ధనుర్వేదం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది, వెన్నుపూస నుంచి. వెన్నుపూస యొక్క నిర్మాణము వెన్నుపూస యొక్క నిర్మాణములో వెన్నుపూస యొక్క దళాలలో ఏమున్నాయి? 50 అక్షరాలు ఉన్నాయి. ఈ 50 అక్షరాలను ఉపయోగించుకుంటే ఏమవుతుంది? శబ్దభేది బాణాలు వస్తాయి. ఆ బాణాలు అలా తిరిగి వెళ్లి మన వెనక్కి వస్తూ ఉంటాయి. రామ బాణాలు అవి ఏమవుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం. బాణం తీస్తాం, వేస్తాడు, ఆ బాణం అలా వెళ్లి మళ్ళా వెనక్కి తిరిగి అతనిలోకి వచ్చేస్తుంది, వెన్నుపూసలోకి వచ్చేస్తుంది. శబ్దం ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తిరిగి మళ్ళా అక్కడికే వస్తుంది. సర్కిల్ ప్రాసెస్. మీ వాక్ కూడా మీ వైపు తిరిగి వస్తుంది. మంత్రం యొక్క ఫలితాల యొక్క కారణం అదే. ఎవరు ఎక్కడ కూర్చుని ఆ రామని కాని ఓమ్మని కాని అనుగ్రహ మాలా మంత్రం కాని ఆ శరణాగతి మంత్రం కాని ఎవరు ఎక్కడ ఏ శరీరంలో కూర్చుని అనుకుంటూ ఉంటారో అనంతమైనటువంటి అంతరిక్షంలో అది ప్రయాణం చేసి మళ్ళా తిరిగి అక్కడికే వస్తుంది. అది వచ్చి తీరుతుంది, అది నియమం. కానీ ఆ వచ్చి తీరుతున్నప్పుడు జరిగేటటువంటి తమాషా ఏంటి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఇది ఎలా ప్రయాణం చేస్తూ ఉంటుంది కదా మంత్ర తరంగాలు, అవే దానికి అనుకూలమైనటువంటి అనేక తరంగాలను కూడా తీసుకుని వస్తుంది. అప్పుడేమవుతుంది? సాధకుడు ఏదో కోరికతో తను చేత కానటువంటి ఒక కోరిక, నాకు ఈ పని చెయ్యలేను అని కదా ఒక సాధన మొదలెడతాడు మంత్రజపం. ఈ మంత్ర జపం వల్ల ఏమైంది? తరంగాలు రుచో అక్షరే పరమే వ్యోమన్, అనంతమైనటువంటి ఆకాశంలో ఆ మంత్రశక్తి తనదైనటువంటి విశిష్ట తరంగాలతో పాటు తనలాంటి మిగతా తరంగాలను కూడా ఆకర్షించుకుంటుంది. అంటే తిరిగి వాడి దగ్గరికి వచ్చేది ఏంటది? మంత్రము మాత్రమే కాదు, మంత్రంతో పాటు ఉండేటటువంటి ఉపదేవతలు, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి మిగతా శక్తులు, అవన్నీ ఎప్పుడైతే వస్తాయో వీడి పని ఈజీగా జరిగిపోతుంది. దాన్నే మంత్రం యొక్క అనుగ్రహం వల్ల. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఇది. అంచేత ఇదంతా చేయటానికి జరగటానికి ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానంటే ఎలక్షన్స్ అయిపోయే లోపల ఎన్ని కోట్ల సార్లు ఈ మంత్రాలు ఉచ్చారణ చేయగలుగుతాను చేయండి. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అంటూ ఉండండి. అది అంటూ ఉంటే ఆ తదా ద్రష్టు స్వరూపే అవస్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలు కూడా జోడించి మీ దగ్గరికి వస్తాయి. సైన్స్ ఎప్పుడు కూడా తప్పదు. మరి ఎన్నిసార్లు అన్నాం కదా రాలేదే, నువ్వు అంటున్నప్పుడు వింటం లేదు. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, నువ్వే చెయ్యి, ఆ తరంగం వెళ్లి రావాలి. ఎంతసేపు పడుతుంది చెప్పలేము, తెలియదు అది. ఆ ప్రాసెస్ మనకింకా అవగాహనలో లేదు. కానీ ఏం చెప్తున్నాడు? తీవ్ర సంవేగానాం ఆసన్న. కానీ నీకు దృఢమైనటువంటి భక్తి ఉంటే ఇప్పుడే వచ్చిస్తుంది. అంచేత రాకపోవటానికి కారణము మన యొక్క సంకల్ప హీనతే. సంకల్పము తీవ్రంగా లేకపోవటమే. లేనప్పుడు ఏం చేయాలి? ఉదాహరణ చెప్పాను కదా, 150 వోల్ట్స్ బ్యాటరీ శక్తి కావాలి. 150 వోల్ట్స్ బ్యాటరీ నాట్ అవైలబుల్. చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే 1.5 వోల్ట్స్ బ్యాటరీస్ 100 కలిసిపోయి అనుకో, 150 కంటే ఎక్కువ అయిపోతుంది. అందుకని సామూహికంగా చేయమనేది. నీకు తీవ్రమైనటువంటి సంవేగం ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ కూర్చొని చేసావనుకో, ఆ శక్తిని మీరు ఉపయోగించుకోలేకపోతే అనంతమైనటువంటి శక్తి ఉండి మీకు ఏ వ్యాధులు ఉండవు. అది ఇంకా అక్కడ పట్టలేదు, అది రాసి ఉన్నది. ముందే ఎక్కడుంది ఉందా? తీసుకురామని అయితే బుక్ ఉందిగా, తీయతీ చూడండి. అవి ఏమేమి పోతాయో, ఇవన్నీ పోతాయి. పోతాయని చెప్తున్నాడు ఎవడు? పతంజలి ఋషి. యోగేన చిత్తస్య పదేన వాచా. చదండి మొత్తం, ఆయన రాశాడు. అది సాధారణ వ్యక్తి చెప్పటమే. అది ఏం చెప్తున్నాడు? 1:30 అనుకుంటాను, 30:29 మొదటి సమాధి పాదంలో చదివేది. ఇన్ని పోతాయని తెలిసినా మనం కలిసి చేసుకోలేకపోతే ఏంటో నిజం చెప్పేదా? మనకది పోవాలని లేదు. నమ్మరు చాలా మంది. కష్టాలు పోతాయని చాలా మందికి నమ్మరు, ఇష్టం ఉండదు పోవటం. ఎందుకు ఇష్టం ఉండదు చెప్తా ఉదాహరణ ఒకటి. ఎడ్గర్ కేసీ దగ్గరికి, ఎడ్గర్ కేసీ పేరు మీకు అందరికీ తెలుసు కదా, అంటే దాని గురించి నేనేం వివరణ ఇవ్వను. అనేక మహాపురుషుల్లో ఆయన కూడా ఒక మహాపురుషుడు. వ్యాధి ముందు శరీరగతమైనటువంటి రోగాలు పోతాయి, రెండు శ్యాన అంటే కలిసి మెడిటేషన్ చేద్దాం అనుకున్నా చేయలేకపోవడం కూడా శ్యానమే అవుతాయి. ఇచ్చ ఉన్నను చేయలేకపోవడం. నెక్స్ట్ అసలు ఉంటుందో ఉండదో ఏంటో ఇందుకీ కూడా ఉంటా ప్రమాదము చేయవలసిన విధానంలో కాకుండా ఇంకోలాగా చేయటం.
ఆలస్యం
6 గంటలకు చేస్తాను అంటే 7:30కి మొదలెట్టడం. మిగతా దీని మీద తప్ప మిగతా వాటి మీద ఇంట్రెస్ట్.
భ్రాంతి దర్శనం,
భ్రాంతి దర్శనం లేని ఉన్నట్లు కనిపించడం, ఇవన్నీ కేవలం ఈ సాధన వల్ల పోతాయి. పొద్దున్న సాయంత్రం ఈ ఆత్మరాజ్య స్థాపన చేసుకోగలిగితే, ప్రాక్టీస్ చేస్తే 20 రోజుల్లోనో 15 రోజుల్లోనో, కానీ ఇక్కడ ఇంకా తొందరగా అయిపోతున్నాను నమ్మకం. ఇంచేదంటే 2000 సంవత్సరం నాటికి అసలు మొత్తము ప్రపంచ చరిత్ర మారిపోవాలి. దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం అవుతుంది, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అవుతుందని ప్రిడిక్షన్, అంటే మొత్తం తలకింద అవుతుంది. ఎప్పుడైనా అయిపోవచ్చు, నేను మాట్లాడుతున్నప్పుడే అయిపోవచ్చు. పోల్ షిఫ్ట్స్ అని మన వెబ్సైట్ లో చూస్తే పేజీలు పేజీలు నింపుకున్నాయి వాళ్ళవి. అలాంటప్పుడు కూడా ఏ యోగి ఫ్లయింగ్ గో అని ఆయన ముట్టుకునేది అందుకు. నువ్వు భూమి మీద ఉంటే కదా, అంటుకుని ఉంటే కదా నీ ప్రమాదం. ఋషుల యొక్క ప్రేమ, ఋషుల యొక్క దివ్య దృష్టి మనకు అర్థం కాదు. ఏదో యోగి ఫ్లయింగ్ ఏదో రాజ్యం అంటున్నాడు, దాని గురించి ఆయన ఏం బాధపట్టలే. ఆయన ఎందుకు ఈ యోగి ఫ్లయింగ్ అంటే, అలాంటి అవాంతరమే వచ్చిందనుకోండి ఇది నిన్ను రక్షిస్తుంది. చాతు వచ్చినవాడు అవాంతరం వచ్చాక నేను నేర్చుకుంటానంటే నేర్చుకో, నెక్స్ట్ బర్త్ ఉన్నాయి, ప్రమాదం ఏం జరగదు కదా, అంతవరకు మనకు ధైర్యమే కదా, ఏమవుతుంది ఇంకో శరీరంలో వెళ్తాం. అంచేత ఇది అర్థం చేసుకోండి. ఇది అంచేత అని ఎప్పుడైతే ఈ 2 బిందువుల మధ్య నీ మనస్సు ఉంటుందో అక్కడ ఉన్నటువంటి చేతనత్వం యొక్క శక్తికి పేరు ఉదానము. ఉదాన వాయువు అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఆ ఉదాన వాయువు ఎప్పుడైతే పనిచేస్తుందో తజ్జయ, దాని మీద ఎప్పుడైతే నువ్వు గెలవగలుగుతావు, ఎలా గెలుస్తావు, దాన్ని చూస్తూ ఉండటమే. దాన్ని చూస్తూ ఉంటే మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా నువ్వు ఆ స్థాయికి వెళ్ళిపోతావు. దాన్నే ఉప ఆసన అంటాం. ఉపాసన అంటే అర్థం అంతే, మనం ఏం చెయ్యం, దాని దగ్గర కూర్చుంటాం. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నావు, కళ్ళు మూసుకున్నావు, ఉపాసన, దాని దగ్గర కూర్చున్నావు, మనసు ఇంకో చోట వెళ్ళదీయకుండా. ఉపాసన అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, మా స్టూడెంట్స్ తో కూడా చెప్తూ ఉంటాను. మీరు అనుకుంటారు మీ మనసు ఎక్కడుందో తెలియదా, నేను చెప్పే పాఠం మీద ఉందా, లేకపోతే టైం అయిపోయిందో వెళ్ళిపోవాలా, మొహాలు చూస్తే తెలిసిపోతాయి కదా వాళ్ళది. ఇంకా ఉపాసన ఎక్కడుంది, ఎప్పుడు మీరు వదులుతాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతావా, ఆ ఉపాసన మీద ఉంది. కానీ పోనీలే ఏమో ఈ తీవ్ర సంవేగంతో ఈ క్షణంలోని ఉపాసన అనుకోండి, దీన్ని అక్కడ ఉండండి. మీరది మీ మనస్సు, మీ సంపూర్ణ చేతనత్వము వింటున్నా మాట్లాడుతున్నా ఏది చేస్తున్నా అక్కడే ఉంటే చాలు. ఎన్ని మ్యాజిక్లు జరుగుతాయో, మీరు చిరిపోయిన కాగితం ముక్కలు గాలి నుంచి పట్టడం నేను 2-3 రోజుల కిందటే చూశాను. దాని గురించి వెతుక్కుంటున్నాం, పడింది. మరి అన్ని అలా ఎందుకు జరగదు నాకు తెలీదు, దాని నియమాలు దానికి ఉన్నాయి. ఈ యతీనాం బ్రహ్మ భవతి సారం, నువ్వు అడగబాక దాన్ని, మళ్ళీ ఇది చెయ్యని నువ్వు అడిగితే దాని స్థాయిని నువ్వు దింపేశావు. ఇంకా నువ్వు అక్కడ అనంతమైనటువంటి ఆ శక్తి దగ్గర ఉన్నప్పుడు, సర్వ వ్యాధుల్ని అది కరెక్ట్ గా మిమ్మల్ని లైన్ లో పెట్టగలిగినప్పుడు, ఏది ఎప్పుడు లైన్ లో పెట్టాలో దానికంటే ఎక్కువ బాగా మీకు తెలియదు అన్నది మీకు చాలా స్పష్టంగా అవగాహన ఉంది. ఈ ఆత్మరాజ్య స్థాపన ఈ 15 సెప్టెంబర్ లోపల మనం ఎంత మందికి ఇవ్వగలిగితే అంతమంది మన పార్టీలో జాయిన్ అయినట్టు కదా. ఎలక్షన్స్ అయిపోయాయి, అంతా అయిపోయాక నువ్వు ఓట్ వేస్తానంటే అంతకంటే పరమ మూర్ఖత్వం ఏమి ఉండదు కదా. అంచేత మనకి కొంచెము ఆ భగవంతుడి మీద ప్రేమ ఉంది, ఆ గురువుల మీద ప్రేమ ఉంటే, అవగాహన మనం చేసుకుంటే మనం చేయవలసినటువంటి పని ఏంటి, ఎంత మందికి మనం ఇది చెప్పగలమో అంతమందికి చెప్పండి. ఓటింగ్ ముందే చెప్పాలి కదా, ఎలక్షన్స్ అయిపోయాక నేను చెప్తే ఎలా. అంచేత మొత్తము మన ఆంధ్రాని 12 టైమ్ జోన్స్ గా మార్చుకుని ఎంత తొందరగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మనకి తెలుసున్న వాళ్ళకి చెప్పేయచ్చు కదా. మన బంధువులకి తర్వాత ఇందుకు చెప్పటం, ఇవాళ ఉత్తరం రాసేయచ్చు కదా, ఇలా నేను విన్నాను, ఇలా ఒక అద్భుతమైనటువంటి సాధన జరుగుతోంది, నువ్వు చేసుకో, ఇప్పుడు చెప్పింది రాసేయచ్చేయండి టూకీగా. మామూలు విషయాలన్నీ చెప్తూ ఉంటాం కదా, ఫలా పక్కింటి వాంట్లో అలా అయిందిట, ఫలానా వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డాట, ఫలానా వాళ్ళ ఇంట్లో పెళ్లి పోయిందిట, ఫలానా వాడు గోరు లేచిపోయిందిట, చాలా బాధపడుతున్నాడు అని ఉత్తరాలు, చాలా ఉత్తరాలు నేను చూశాను, ఇది రాస్తూ ఉంటాం. ఇది రాయొచ్చు కదా, దాంతోపాటు అవి రాయొద్దు అంటేనే అవంతా రాస్తూ ఇది కూడా రాయండి, ఆత్మరాజ్య స్థాపన చాలా ముఖ్యం, నువ్వు నీ ఆత్మని చేరుకో, ఎలా చేరుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకుని ఓం అనుకుని ఆ శాంత స్థితిలో ఉండిపో. ఓటు పడింది కదా, మామూలు ఎలక్షన్ క్యాండిడేట్ కి ఓ ఎమ్మెల్యే దానికో దానికో మీరు ఒళ్ళు ఉంచి మడలు ఉంచి ఇంత హోమం చేసుకుని చేస్తారే, శ్రీ మహాకాల చక్రవర్తి యొక్క రాజ్య స్థాపనకి మీరు కష్టపడితే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీరు తెలిసి చేయకపోతే ఏమవుతుందో కూడా ఊహించుకోండి. ఇంచేటంటే మీరు ఎప్పుడు లాభాల యాంగిల్లో తూచుకుని అదే శానం అన్నాడేమో వాడు. నిజమే, చేస్తే చాలా లాభాలు ఉంటాయి, మరి తెలిసి చేయకపోతే ఖచ్చితంగా దానికి తగిన నష్టాలండి. ఇంచేటంటే మీకు తెలిసి చేయటం లేదు. ఒక డాక్టర్ ఉన్నాడు, తెలుసు ఈ మందు వేస్తే వాడు బాగుపడతాడని, వాడు మందు వేయడు. మనం ఉన్నాం పక్కనే, ఎవరికి ఎక్కువ పాపం? మనకి డాక్టర్ ఇంచేంటి, వాడు జ్ఞానం ఉంది కానీ ఉపయోగించుకోలేదు. మీకు జ్ఞానం ఉంది కదా, మీకు అర్థమవుతోంది కదా, మీరు ప్రయత్నించాక మీరు చెప్పాక వాడు చేసుకోలేదు అనుకోండి, దానికి అవడేం చేస్తాడు? ఇంచేత ఈ యతీనాం బ్రహ్మ భవతి సారథి, యోగస్థక్కులు కర్మాణి అనేటటువంటి రెండు సూత్రాలతో పాటు మన శరీరంలోని రుచో అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవ అధి విశ్వే నిషేధు ఎస్ తన్న వేద కిం రుచా కరిష్యతి. దాని తర్వాత నా గుర్తు రావటం కనుక పట్టిన సదేశండి. ఈ మూడు అందజేయండి ప్రపంచాన్ని. మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. మీరు వ్యక్తి వ్యక్తికి చెప్పండి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి చెప్పండి. వాడు ఇనిషియేషన్ తీసుకుని చేస్తాను ఈ పని అన్నవాడు యాక్టివ్ మెంబర్ అవుతాడు, అంతే కదా. మీకు ఇనిషియేటర్ గా చేసినటువంటి హక్కు మీకు ఇవ్వబడి ఉంది, ఆ హక్కును వినియోగించుకోండి. జత 21 సార్లు ఓంకారము. సహస్రానికి మధ్య ఉన్నటువంటి ఆ మౌన స్థితే విచో అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవ అభివిశ్వే నిషేధు ఎస్ తన్న వేద కిం విచాకరిష్యసి యా ఇత్తత్ విదుత్త ఇమే సమాసతే. దీని యొక్క సారథ్యాన్ని ఒప్పుకుందాం మనం. యతీనాం బ్రహ్మ భవతి సారథి, ఈ స్థితిలోనే ఉంటూ అన్ని పనులు చేయడానికి ప్రయత్నిద్దాం. యోగస్థన కురు కర్మాణి. శ్రీమాతీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఓం శ్రీ శివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా. ఇది కూడా రాయించేస్తే బెటర్. అసలు ఇది చెప్పుకుని బయట వస్తున్నాం కదా. చిత చిదగ్నికుండ సంభూత, వేడి నుంచి దేవకార్య సముద్యుతలం అయి ఆ లలితాదేవి యొక్క ఆధ్వర్యంలో భండాసురుణ్ణి చంపగలిగింది ఆవిడ. సర్వజ్ఞుడు అన్ని పనులు చేయగలడు, అన్ని పనులు చేయగలడు కనుక వాటిలో ఆ మహేశ్వరి శక్తి ఉంటుంది, ఇటు పరిపాలనా శక్తి ఉంటుంది అని చెప్పి చెప్పలేదు. అది అవి చెప్తున్నా, అది అయిపోయింది కదా. అప్పుడు తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం అనేటటువంటి ఆ బీజం ఎప్పుడుంది అంటే, అతను పూర్వాశయామపి గురువు. ఈ బ్రహ్మ వీటన్నిటికీ కూడా గురువు ఇంచేతంటే వీళ్ళందరూ టైం బౌండ్. అదుందే కాలేన అనవచ్చేదాత్, కాలాతీత స్థితి అది. ఆ కాలాతీత స్థితిలోనే వీళ్ళుంటారు. అంచేత ఓం ఆ సార్వజ్ఞ బీజం, ఆ ఈశ్వరుడు వీళ్ళందరికీ కూడా గురువు. అంచేత వీళ్ళందరికీ గురువుల యొక్క గురువు అంటే గురువులందరూ ఏ స్థితిలో ఉంటున్నారో ఆ స్థితి ఈశ్వరుడు. ఇంకా ఇక్కడ పూర్వేశామతి గురువు అంటే అందరికీ గురువు అని కాదు, గురువులందరూ ఏ స్థితిలో ఉంటారో, ఏ స్థితిలో ఉండి ఆ స్థితి నుంచి చ్యుతులు కారు, అచ్యుతులు. అక్కడ నుంచి అయ్యవర్తి యోగస్థులు. అచ్యుత అన్న యోగస్థ అన్న ఒకటే అర్థం. అంచేత అది ముందు మళ్ళా మనం గుర్తు చేసుకోవాలి. ఇది ఇది రిపీట్ చేసుకోండి మన సీక్వెన్స్. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఈశ్వరుడు ఎవడు అంటే ఇలాంటి వాడు. ఏ క్లేశానికి కాని, ఏ బాధకి కాని, ఏ కర్మకి కాని, దేనికి కాని చుట్టుకోడు, వాడికి అంటదు. వాడిలో మరి ఏముంది? సార్వజ్ఞ బీజం ఉంది. ఆ సార్వజ్ఞ బీజం ఏం చేస్తోంది? పురేషామతి గురు, అందరికీ గురువు. ఏది ఆ స్థితి? ఏ స్థితి అంటే ఆ ఎంత అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉందో అర్థమవుతుంది. ఆ అద్భుతమైనటువంటి శక్తికి లొంగిపోగలగాలి. అది మనం ఏం చేస్తున్నాం అంటే ఆ శక్తిని నా ఇష్టం వచ్చినట్టు నడువు అంటున్నాం. నాకు ఈ కోరిక చేసి పెట్టు, నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఈ పని చేసి పెట్టు. మనం చేసే తప్పది. మనం ఏం చేయాలి? దానికి లొంగిపోవాలి. మనకంటే తెలుసున్నవాడు ఒకడు ఉంటే వాడికి మనం ఎందుకు చెప్పడం ఎలా చేయాలో? వాణ్ణి కనుక మనం చేయనిస్తే, సార్వజ్ఞ బీజం ఉంది కనుక, వాడు మన జీవితాన్ని ఎలా మార్చగలడో అలా మారుస్తాయి. ఇప్పుడు మీకు ఆ సీక్వెన్స్ క్లియర్ గానుందా? అంటే పూర్వేశామతి గురువు అంటే వీళ్ళకి అందరికీ గురువు అని కాదు, గురువులందరూ ఆ స్థితిలో ఉన్నారు కనుక గురువులు. కానీ ఆ స్థితి టైం పీరియడ్ లో లేదు కనుక గురువులందరూ ఎప్పుడు పడితే అక్కడికి వెళ్లి వచ్చిస్తూ ఉండొచ్చు. అందువల్ల గురుస్థితిలో ఉన్నవాడు కావాలంటే శరీరాన్ని అమృతంగా మార్చుకోవచ్చు. కానీ శ్రీ అరవిందో వీళ్ళ ప్రయత్నం ఏంటంటే అందరి శరీరాలు ఎందుకు మార్చేయకూడదని. గురువు వాళ్ళ శరీరాలు వాళ్ళు మార్చేసుకుంటారు ఎలాగో, దానికి ఏం పెద్ద కష్టం కాదు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అందరికీ ఎందుకు మార్చేయకూడదు? ఇప్పుడు అది సంభవం అయిందంటున్నాడు గురువు గారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, దేవతలు కదా అమృతత్వం అంటే, అమరులు అంటే దేవతలే కదా. అంతటి పృథ్వీని మేము స్వర్గం చేస్తామంటే ఉద్దేశం ఏంటి వాళ్ళది? అరవింద ఏమో ఇమ్మోర్టల్ చేసేస్తానన్నాడు, గురువు గారేమో దీన్ని స్వర్గం చేస్తానన్నారు. రెండిటికి పదాలు వేరే కాని భావం ఒకటే. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంచేత కాలేన అనవచ్చేద, ఆ బిందు ఉండే మీరు కనుక ఉపాసన చేసుకుని ఆ బిందువు దగ్గరే ఉండిపోతే మీరు టైం దాటిపోతారు. కాలేన అనవచ్చేద, మోర్టాలిటీ అమరత్వము, భూమి స్వర్గముగా మారుతుంది. ధర్తీపే స్వర్గలానహై అని ఆయన కొట్టుకుంటూ ఉంటాడు ఆయన స్వస్తి.